Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం April 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. అసలు అంటే మనం ఎన్నికల స్పెషల్ అనుకున్నాం కాబట్టి ఈ వారం అంతా కూడాను ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి తెలుసా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి చెవులు తూట్లు పడిపోతున్నాయి. పొద్దున 5:30 మొదలు పెడితే రాత్రి 9 వరకు 10 వరకు ఇంకా కొన్నిసార్లు అయితే రకరకాల ర్యాలీలు, గుంపులు గుంపులుగా జనాలు, గ్యాంగులు, మైకులు, ఆటోల్లో మైక్ సెట్ పెట్టుకొని మాట్లాడాలు, మళ్ళీ జనాలు వచ్చేయడాలు, లీడర్సే స్వయానం వచ్చేయడాలు, గుంపులు గుంపులుగా జనాలు కార్యకర్తలు వచ్చేయడాలు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ సందడి సందడిగా ఉన్నాయి. మరి ఏదో ఒక ఇప్పుడు ఉగాదో లేకపోతే రంజానో లేకపోతే క్రిస్మసో ఇలాంటి పండుగలు అనుకోండి, ఏదో ఒక మతం వాళ్ళే చేసుకుంటారు. కానీ ఎన్నికలనే పండగ ఎంతోమందికి పండగ లాంటిదే నిజంగానే. అందరూ చేసుకునేది, ప్రతి భారతీయులు చేసుకునేది. దానికి తగ్గట్టే మరి ఆ సందడి, ఆ తర్వాత ఉత్తేజ్ చెప్పినట్టు దానికి వీళ్ళు ఎంతమంది కార్యకర్తలు బ్రతుకుతారు, తర్వాత జెండాలు ప్రింట్ వేసేవాళ్ళు, మోసేవాళ్ళు, తీసేవాళ్ళు, టెంట్ హౌస్ వాళ్ళు, తర్వాత బిర్యానీలు అవి ఇవి, పొట్లాలు, కుర్చీలు, అసలు ఒకటేంటి, ఎంతమంది దీని మీద వాళ్ళ జీవితాన్ని అలాగ మొత్తం అంటే 5 ఏళ్ళకి సరిపడా ఒక్కసారి ఇంత పెద్ద పండగ వచ్చేసరికి అసలు ఎంత గిరాకీ పెరుగుతుంది. జెండాని మోసేది కార్యకర్త, కానీ అంటే ఒకసారి పదవిలోకి వచ్చాక వాళ్ళకి ఏ పాటి ఇది ఉంటుందనేది మనకు తెలీదు. కానీ మళ్ళీ ఎలక్షన్స్ టైం వచ్చిందంటే వాళ్ళకున్నంత డిమాండ్ ఇంకెవరికీ ఉండదు. ఒరే ఫలానా నాయకుడు ఫలానా చోటికి వస్తున్నాడు, మీరు అక్కడ జనాల్ని మొబిలైజ్ చేయండి, మీరు వాళ్ళందరూ రండి, ఖచ్చితంగా రోడ్డు అసలు నిండిపోవాలి అది ఇది అని చెప్తే ఓ అసలు ఇంకా ఆ పార్టీ వాళ్ళందరూ కూడాను ఇంకేముంది మనం మనకి గాంగా చెప్పారన్నట్టుగా పాపం వాళ్ళు అంతకన్నా ఇదిగా ఖచ్చితంగా మంచి ఒక జోష్ తోటి వెళతారు. ఏ పార్టీకైనా వాళ్ళకంటూ కొన్ని ఎజెండాలు, వాళ్ళకంటూ ప్రత్యేకమైన జెండా అన్నీ ఉంటాయి. జెండా ఏదైనా ఎజెండా ఏదైనా మేనిఫెస్టోలో మటుకు ఈసారి ఎక్కువగా ఈ సొసైటీ డెవలప్మెంట్ కంటే కూడాను ఒక వర్గము, ఒక ప్రాంతం ఇట్లా ఈ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. అయితే నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఇదే విషయం మీద ఇప్పుడు జనాభాలో 50% ట్యాక్సులు కట్టి ఆర్ ఇంకేదైనా మామూలుగా వాళ్ళు గవర్నమెంట్కి రెవెన్యూ ఇస్తే పెట్రోలు డీజిల్ అలాంటివన్నీ కొని వాళ్ళు రెవెన్యూ ఇస్తే ఆ రెవెన్యూ తోటి మిగతా 50% సంక్షేమ పథకాలు అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, లేకపోతే ఏవైనా సరే వీళ్ళకి ఇదిగో ఇంత ఫీజు రియంబర్స్మెంట్ అవి ఇవి అని ఇన్ని రకాలు ఇస్తూ ఉన్నప్పుడు అవతల వ్యక్తి ఖచ్చితంగా అనుకుంటాట, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, ఓకే నాకంటూ ఒక మంచి రోడ్డు లేదా, అంటే సొసైటీకి సంబంధించిన ఏవైనా ఒక కార్యకలాపాలు లైక్ ఒక బ్రిడ్జెస్ వేయడం, ఫ్లైఓవర్స్ వేయడం, లేకపోతే సురక్షిత మంచినీటి పథకం కానీ ఇట్లాంటివి ఏవైనా, ఇది సొసైటీ డెవలప్మెంట్ మొత్తానికి. దీనికి మైనారిటీలు లేకపోతే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇవన్నీ ఉండవు, ఆర్ ఓసీల్లో ఉన్న ఓబీసీలు ఈబీసీలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఒక ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందినవని ఉండవు, సమాజానికి సంబంధించినవి ఉంటాయి. ఇలా సమాజానికి సంబంధించినవి ఉండాలి తప్ప ఒక ప్రత్యేకంగా ఒక వర్గానికి లేదా ఒక కులానికి లేదా ఏదైనా సరే ఒక దానికి సంబంధించి ఉండకూడదు అనే విషయం మీద చాలా డిబేట్లు అవి జరిగినాయి. బట్ ఎవ్వరి మేనిఫెస్టో చూసినా అందరూ ఇలాగే ఉన్నాయి, ఇంచుమించుగా ఒక వర్గానికి తప్ప టోటల్గా సొసైటీకి సంబంధించి పెద్దంత ఎక్కువ లేవు అని సర్వేలు చెప్తున్నాయి. మరి ఎందుకు ఇలాగా అని అంటే ఓటు బ్యాంకు అని అంటారు ఫస్ట్ అర్జెంటుగా. అయితే మరి దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మనకే ట్యాక్సుల రూపంలో బాధతారు. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీనికి ఒక చిన్న డిబేట్ లాంటిది జరిగిందనమాట. ఏంటంటే, సపోజ్ భిక్షాటన చేసే వాళ్ళకి మీకంటూ ఇదిగో ఇది ఒక నెలకి ఇంత అని ఇస్తాము, మీరు ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ మీరు అసలు భిక్షాటన చేయకూడదు, అసలు మీరు భిక్షాటన అనేది చేయకూడదు, లెట్స్ మేక్ ఇండియా బెగ్గర్ ఫ్రీ అని అన్నారనుకోండి. అటు కాంగ్రెస్సో బీజేపీయో ఎవరో ఒకళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏదో ఒక పార్టీ ఇలాంటి ఒక ఇనిషియేషన్ తీసుకుంది, మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇదిగో వీళ్ళని ఐడెంటిఫై చేశాము, సో వీళ్ళకి మనం నెలకి ఇంత, వీళ్ళు మీకు ఎంత వస్తుందమ్మా మీకు మామూలుగా భిక్షాటన చేస్తే అని అంటే, వాళ్ళు ఒక 5,000 6,000 ఎంత చెప్పారనుకోండి, లేదు ఒక 10,000 చెప్పారనుకోండి, ఓకే 10,000 అయినా సరే ఇచ్చేద్దాం, కానీ మీరు మాత్రం ఇంకెక్కడ భిక్షాటన చేయకూడదు అని. మీరు గ్యారంటీ ఇవ్వగలరా వాళ్ళు ఖచ్చితంగా భిక్షాటన చెయ్యరు అని? మీరంటే నేను అనేది మీరని కాదు, మామూలుగా అంటే గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే పాపం వాళ్ళు ఓకే వీళ్ళకి ఇట్లాంటి ఒక దుస్థితి రాకూడదు, వీళ్ళు కూడా వాళ్ళ స్వశక్తితో ఏదైనా పని చేసుకుని బ్రతకాలి, ఆర్ ఒకవేళ పని చేసుకోలేకే భిక్షాటన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతైతే వస్తుందో అది మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు సుఖశాంతులతో హ్యాపీగా బ్రతకాలి అని మీరు అనుకుంటే అది నిజంగా జరుగుతుందా? ఏదో ఒక సామెత చెప్తారు, కొంతమంది అలా ఉంటారు, బట్ చాలామంది ఏమనుకుంటారంటే, సపోజ్ ఒక బంగారపు బౌల్ ఇచ్చారనుకోండి, దాంట్లో బంగారపు బౌల్లో అడుక్కుంటారు అని అంటూ ఉంటారు కొంతమంది. అలాగే ఏదైనా సరే ఆ లబ్ధి పొందేదే, కానీ మళ్ళీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేదే, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకనే సంక్షేమ పథకాలు ఏవైనా సరే వాళ్ళకి అందిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అదే దుస్థితిలోనే ఉన్నారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కాదు అనేది ఈ సర్వేలు వీళ్ళు చేస్తున్న వాళ్ళు ఇంకా కొంచెం లోతుగా పరిశీలించాలి, ఎందుకంటే ప్రస్తుత పరిశీలన ప్రకారం ఇది వాళ్ళు చెప్పేది. సో ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు చేసినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చే బడ్జెట్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అఫ్కోర్స్ ఎన్నికల్లో వీళ్ళు పంచుతున్న డబ్బు గనక ఈ సంక్షేమ పథకాలకు పెడితే ఈజీగా అయిపోతుందేమో, ఎందుకంటే బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎంపీ సీటు, ఒక జెడ్పీ చైర్పర్సన్ సీటు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదానికి కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఇప్పుడైతే మరీ దారుణంగా ప్రెస్టీజియస్గా తయారైంది, కొన్ని వందల కోట్లు, ఉత్త 1 కోటి అట్లా కాదు, అసలు ఒక సీటు కావాలంటే మినిమం 50 కోట్లు అక్కడ పెడితేనే తప్ప వాళ్ళని కనీసం ఆ సీటు కోసం అని చెప్పి వాళ్ళని కన్సిడర్ కూడా చేయట్లేదు అని అంటే ఎంత డబ్బు ఉన్న వాళ్ళైతే వీళ్ళు కంటెస్ట్ చేయగలుగుతారనేది మనకి ఒక అవగాహనకు వచ్చేస్తుంది. పైగా నేర చరితలు ఈ విషయంలో అన్నీ అంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అన్ని పార్టీల వాళ్ళకి నేర చరితలు ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, జనసేనలో కూడా ఉన్నారంట కథ కొద్దిగా ఎక్కువ తక్కువ. నెంబర్ ఆఫ్ ఛార్జ్ షీట్స్ ఫైల్డ్ ఒకటి, అండ్ ఎంతమందికి అది ఎక్కువ తక్కువ ఉన్నాయి, కానీ అస్సలు క్లీన్ చిట్ ఉన్న వాళ్ళు ఏ పార్టీలోనూ లేరు. అన్ని చోట్ల కొంతమంది నేర చరితలు ఉన్నారు. ఇది మరి అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లా ఇచ్చారనేది నిజంగా అది అంటే అది ఇంకా పెండింగ్లో ఉంది, లేకపోతే దాంట్లో ఇంకా ఎటు తేలలేదు ఇట్లాంటివి ఏవో చెప్తారనుకోండి, కానీ వీళ్ళు ఏ కేసు మీద వెళ్ళారు లోపలికి అనేది కూడా ఒకటి చూడాల్సిన అవసరం ఉంది. లైక్ ఇదివరకు అయితే గనక స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే పలానా గవర్నమెంట్కి ఎదురు తిరిగిన వాళ్ళు ఇట్లా ఏవో ఉండేవి, ఇప్పుడు అన్నీ ఫ్రాడ్ కేసులు, మనీ లాండరింగ్, బినామీలు ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి, లేదు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఇలా ఒకటేంట్లేండి, లేదు బ్యాంకుకి ఏమైనా కొంచెం ఎగనామం పెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి కేసు ఏదైనా కేసే, పోలీస్ కేసు, దాంట్లో ఇది మంచా చెడా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అనే ఒకటి ఉద్దేశంలో జైలుకి వెళ్ళి, ఇప్పుడు జైలుకి వెళ్ళిన వచ్చిన వాళ్ళు కాంట్రెస్ట్ చేస్తున్నారంటే బా స్వతంత్ర సమరయోధుల్లా అనుకునే వాళ్ళు ట్రై వరకు, ఇప్పుడు జైలుకి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు కాంట్రెస్ట్ చేస్తున్నారంటే ఏమిటో ఎంత డబ్బులో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరైనా సంఘానికి మేలు చేకూర్చే విధంగా ఒకవేళ జైలుకి వెళ్ళినా కూడా ఎవరు నమ్మని కూడా నమ్మరు ఇప్పుడు. సరే, మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరి ఒకప్పుడు ఎలా ఉండేది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నాద సాధన దేవి పూజ నాద సాధన దేవి పూజ నాద సాధన నాద సాధన నాద సాధన
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం, నమస్కారం. ఇప్పుడు నేను మురుకులు ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. కావలసిన పదార్థాలు బియ్యం 1/2 kg, ముందుగా నీళ్లలో నానబెట్టి ఉదయమే మరలో పిండిని మెత్తగా పట్టించుకోవాలి. వాము 1/2 స్పూను, నువ్వులు 1.5 స్పూన్, ఉప్పు తగినంత, వెన్న 50 గ్రాములు, కారం 1 స్పూను, మిరియాల పొడి 1/2 స్పూను, ఇంగువ కొద్దిగా, నూనె 350 గ్రాములు. తయారు చేసుకునే విధానం: ఒక బేసిన్లో 1/2 కిలో బియ్య పిండి, వెన్న, వాము, కారము, నువ్వులు, మిరియాల పొడి, ఇంగువ, తగినంత ఉప్పు వేసి నీళ్లు పోసుకుని చక్రాలు వేసే విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి మొత్తం నూనె వేసి నూనె బాగా కాగగానే చక్రాల గిద్దలో పిండిని పెట్టుకుని చిన్న చిన్న మురుకుల్లాగా 5-6 చప్పున వేసుకుని బంగారు రంగులో వేయించుకుని వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారగానే బాక్స్లో భద్రపరచుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే మురుకులు మధ్యాహ్నం అల్పాహారానికి సిద్ధం. ఈ మురుకులు 15 రోజులు నిల్వ ఉంటాయి. మరి ప్రయత్నిస్తారు కదూ? మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
My media, the voice of India. Mind media, the voice of India.
Mind media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడంటే ఇలా ఉంది, ఎలక్షన్స్లో 1,000,000,000,000 ఖర్చు పెడుతున్నారు, కానీ ఇది వరకైతే ఇలా లేదు, ఎలా ఉండేది అనే విషయమే నేను చెప్తానన్నాను కదా. యాజ్ యూ ఆల్రెడీ నో, ఎన్నెన్నో రకాల టేపులు బయటకు వస్తున్నాయి, ఎన్నెన్నో రకాల అంటే ఇలాగా డబ్బులు వెదజల్లుతున్నటువంటి కొన్ని సందర్భాలు చూస్తున్నాం ఈ ఎన్నికల్లో. బట్ 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి శ్రీ చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు, ఆయన అనుభవాలను చెప్పారన్నమాట ఒక పత్రికకి, విశాలాంధ్ర పత్రికకి. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ 1951-52 జనరల్ ఎలక్షన్స్లో నేను కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీటింగ్ పెట్టి ఒక్కొక్క గ్రామానికి సైకిల్ మీద వెళ్ళి, బస్సులో ముందు కడియం వరకు వెళ్ళి, బస్సు టాప్ మీద సైకిల్ వేసుకుని ఈయన బస్సులో కూర్చుని కడియం వరకు వెళ్ళి, కడియం నుంచి ఒక్కొక్క గ్రామానికి సైకిల్ మీద వెళ్ళడం అన్నమాట. అది వాళ్ళ దినచర్య. అండ్ ఆయన అంతకుముందు ఆయన జైల్లో ఉన్నారు, ఈ దేశానికి సంబంధించినటువంటి ఏదో స్వతంత్ర పోరాటమో లేకపోతే ఆ తర్వాత వచ్చిన దాంట్లో ఏమన్నా రిఫార్మ్స్ కొన్ని చేసే విషయం మీదో ఏమో, కానీ మొత్తానికి మంచి కాజ్ మీదే ఆయన జైలుకి వెళ్ళారు. అయితే ఆ తర్వాత అంటే ఎన్నికల్లో కంటెస్ట్ చేసే విషయం మీద ఈయనకున్నటువంటి మంచి పేరు అండ్ ఈయనకున్నటువంటి సమర్థత, నాయకత్వ లక్షణాలు ఇవన్నీ చూసి అందరూ సజెస్ట్ చేస్తే ఆయన జైల్లో ఉంటే 4 నెలల పెరోల్ మీద బయటకు వచ్చారంట. ఆయన అందరూ సజెస్ట్ చేయడం వల్ల వచ్చి కాంటెస్ట్ చేశారు. జైలు నుంచి పెరోల్ మీద బయటికి రాగానే రాజమండ్రికి వచ్చారట. కానీ జైలు వాళ్ళు ఇచ్చిన బట్టలు తప్ప కనీసం ఆయనకి వేసుకోవడానికి బట్టలు కూడా లేవంట. ఆ జైలు బట్టలు ఏవైతే ఉన్నాయో వాటితోటే తిరిగారంట. ఎటువంటి ఆర్థిక సహాయం కూడా లేదు, ఎందుకంటే అన్నాళ్ళు ఉన్నది జైల్లో. కనీసం ఏదైనా సంపాదించడానికి అంటే వాళ్ళు మామూలుగా ఈ చెక్కలు అదే మన వడ్రంగి పనులు అవి ఏమైనా చేయడము అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా, దానికి 3 రూపాయలు ఆయనకు వచ్చింది. ఆ 3 రూపాయలు తప్ప ఆయన దగ్గర ఎటువంటి డబ్బులు కూడా లేవు. ఆఖరికి డిపాజిట్ కట్టడానికి కూడా డబ్బులు లేవంట 1952లో. అయితే తన బంధువు ఒక ఆయన దగ్గర 250 రూపాయలు అప్పు చేసి నామినేషన్కి డిపాజిట్ కట్టారంట. సరే, బంధువు హెల్ప్ చేశారు కాబట్టి 250 రూపాయలు కట్టడం కష్టమయ్యి మొత్తానికి బంధువు దగ్గర అప్పు చేసి నామినేషన్ వేశారు డిపాజిట్ కట్టి. కానీ ప్రచారం చేయడానికి పరిస్థితి ఏంటి? ఒక స్కూటర్ కానీ ఏమీ లేదు కనీసం వెళ్ళి ప్రచారం చేయడానికి. కారు అట్లాంటివైతే అసలు రూల్డ్ అవుట్ అనుకోండి, స్కూటరే లేదంటుంటే. సో సైకిల్ మీద వెళ్ళి ప్రచారం చేశారు. అయితే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నేను ఫలానా కాంటెస్ట్ చేస్తున్నాను, ఫలానా పార్టీ నుంచి నాకు ఓట్ వేయండి అని అడిగితే అలా ఊరంతా నెమ్మదిగా ఒక్కొక్క గుమ్మానికి వెళ్ళి తిరగడము, కొన్ని చోట్ల కాస్త మరీ ఎక్కువగా జనాలు ఉన్నారనుకున్నప్పుడు అన్ని ఇళ్ళు నేను తిరగలేను అనుకున్నప్పుడు ఒక చిన్నపాటి మీటింగ్ అన్నమాట. అంటే మరీ భారీ బహిరంగ సభలు, మైకులు పెట్టేయడాలు ఇలాంటివి ఏం లేకుండా చిన్నపాటి మీటింగ్ ఒకటి పెట్టి అక్కడికి అందరినీ రమ్మని చెప్పి అక్కడ అడ్రస్ చేసేవాళ్ళు, ఇదిగో నేను ఇలా కంటెస్ట్ చేస్తున్నాను, ఇదిగో నేను ఇవి అడ్రస్ చేస్తున్నాను అని. అట్లా పొద్దున ఒకళ్ళు సాయంత్రం ఒకళ్ళు ఎక్కడ ఎవరికైతే క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారో వాళ్ళే భోజనం పెట్టేవాళ్ళట. పొద్దున ఒకళ్ళ ఇంట్లో, సాయంత్రం ఒకళ్ళ ఇంట్లో, అలా మొత్తానికి డిన్నర్ ప్రాబ్లము, లంచ్ ప్రాబ్లము తీరిపోయేది. అలాగా సైకిల్ మీద తిరుగుతూ అట్లాగే ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ఆర్థిక పరిస్థితులు అవన్నీ తెలుస్తాయి కదా, కొద్ది గొప్ప అన్న వాళ్ళు పెట్టినటువంటి వెరైటీని బట్టి కూడా కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళ అక్కడ ప్రజలతో మమేకం అయిపోయి ఉండేవాళ్ళు కాబట్టి అసలు వాళ్ళకి అక్కడ ఏం అవసరం ఉంది, వాళ్ళకి ఏం కావాలి అనేది వీళ్ళకి అర్థమయ్యేది. పైగా ఈ పొద్దున రాత్రి ఎవరింటికైనా వీళ్ళు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అరే మీరు మరీ నీరసంగా కనపడుతున్నారు, రండి కాస్త భోజనం చేయండి అని వీళ్ళు అడిగినప్పుడు అక్కడ స్థానికుల సమస్యలని చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చెప్పుకునేవాళ్ళట. ఇదిగో మాకు కరెంటు లేదు, మాకు ఇంకా దీపాలు ఎక్కడ, అసలు రోడ్లో రాత్రిపూట ఏడైందంటే రావడానికి చీకటిగా ఉంది, ఏదో మా సైకిల్కి ఉన్న లైట్ ఏదో నెమ్మదిగా చూసుకుని రావడం తప్ప ఇక్కడ లైట్ లేదు, కాస్త దీపాలు పెట్టించండి అని ఇట్లా ఏవో ఒకటి. మరికొంతమంది ఇప్పుడు అందరూ ఇళ్లల్లో ఉండాలని లేదు, పొలం పనులకు వెళ్ళొచ్చు, లేదు ఇంట్లో ఉండకపోవచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైనా అయి ఉండొచ్చు. స్థానికులందరూ ఇదిగో ఫలానా రేపు ఫలానా వారు వస్తారు, ఇలా ప్రభాకర్ చౌదరి గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, మీకు ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే మీరు చెప్పుకోవచ్చు అని అంటే ఆ టైంకి చెప్పుకోగలిగే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండి బయటికి రాకపోయిన వాళ్ళు ఉంటారు, లేదు బయటికి వెళ్ళిపోయి ఇంట్లో ఎవరు లేకపోయిన వాళ్ళు ఉంటారు. అందుకని ఏంటంటే వాళ్ళందరూ గోడలు ఉంటాయి కదా, గోడల మీద ఆఖరికి పెయింట్లు అవి కూడా ఏమీ లేవు, బొగ్గు ముక్కతోటి రాసేవాళ్ళు, ఇదిగో మాకు మంచినీళ్ళు లేవు, మంచినీటి కుళాయిలు పెట్టించండి, లేదు ఒక బోరు తవ్వించండి, లేదు ఒక బావి తవ్వించండి, ఒక బోరు వేయించండి, లేదు ఇదిగో వీధి దీపాలు లేవు, మా ఇంటికి కరెంటు లేదు, లో వోల్టేజ్ హై వోల్టేజ్గా ఉంది, పొలానికి సరైనటువంటి అదేంటి ఒక గిట్టుబాటు రావట్లేదు, ఇట్లా ఏవో ఒకటి. అప్పటికి ఇంకా గిట్టుబాటు ధరలు అంత సీన్ లేదనుకోండి, నాకు తెలీదు 1952 అంటే ఏమో మరి. సో అట్లా అంటే వాళ్ళ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను గోడల మీద బొగ్గు ముక్కతో పాయింట్ల కింద రాసి పెట్టేవాళ్ళట. కాబట్టి పొద్దున సాయంత్రం మామూలుగా వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం పెడతారు కదా, భోజనం పెట్టిన తర్వాత అక్కడే అరుగు మీద కూర్చుని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇదిగో మేము ఇలా కంటెస్ట్ చేస్తున్నాం, మీ ఉద్దేశం ఏంటి, మీకు అసలు ఏమైనా గ్రీవెన్సెస్ ఉన్నాయా, ఉంటే అవి ఏంటి, ఇలా ఆ అరుగు మీదే కూర్చుని క్యాంపెయినింగ్ చేసేసుకుని వెళ్ళిపోవడం అంతే. అలా సైకిల్ మీద తిరుగుతూ మళ్ళీ ప్రచారం చేసుకోవడం. పార్టీ శ్రేణులు ఆర్ఎస్గా పిలుచుకునేటటువంటి కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణ, ఆయన కూడాను తన ఉద్యమ జీవితంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నా, ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా అస్సలు ఎటువంటి ఒక చిన్న తొత్తరపాటు కానీ లేకపోతే కొంచెం కూడా తడబట్టం కానీ లేకుండా మొక్కవోని దీక్షతోటి కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం జీవితాన్ని ధారపోయడం అందరికీ ఉత్తేజకరము, అందరికీ ఉత్ప్రేరకం. అండ్ తన ఫైటింగ్ స్పిరిట్ తోటి పొలిటికల్ లైఫ్లో ఇప్పటి యువతరానికి కూడా ఎంతో ఆదర్శము. మ్యాన్లైన్ ప్రజామార్గాన్ని పార్టీలో పునరుద్ధరణ చేయాలని, పోరాటాలను ఇంకా ఉధృతం చేయడం ద్వారా పార్టీ స్వతంత్ర పునాదుల్ని బలపరుచుకోవాలని పార్టీ ప్రయత్నిస్తున్న ఇప్పటి తరుణంలో ఆర్ఎస్ జీవితం నుండి నాయకులు కార్యకర్తలు చాలా నేర్చుకోవచ్చు, అసలు ఆర్ఎస్ జీవితం ఎన్నో అనుభవాలకి గని లాంటిది అని మన సిపిఐఎం పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అప్పట్లోనే చెప్పారు. సో అలాగ అంటే అప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎవరికి కూడాను అరే నేను గెలిచేయాలి, నేను పదవి ఖచ్చితంగా నేను చేపట్టాలి అన్న పదవి కాంక్ష ఎప్పుడు ఉండేది కాదు. జనాలకు ఏం చేయగలము, ఈ ఊరికి మనం ఇంకేం చేయగలము, ఈ ఊరిని ఏ విధంగా బాగు చేసుకోవచ్చు, ఇదిగో పక్క ఊరికి వెళ్ళాలంటే అసలు రోడ్డు కూడా సరిగ్గా లేదు, అంటే రోడ్లు వేయించడం, బస్సు ఫెసిలిటీ కూడా లేదు, ఎప్పుడో రోజు మొత్తం మీద ఒక్కటే బస్సు వస్తుంది, అలా కాకుండా కాస్త ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి కనుక వేరే పల్లెటూర్లతో మనకి కొంచెం కనెక్టివిటీ ఉంటుంది అంటే అలా చేయడము, ఇట్లా అన్నమాట. అంటే వాళ్ళ ఊరి సమస్యలను నిజంగా తెలుసుకుని, వాళ్ళ గ్రివెన్సెస్ ఏంటి, మనం ఏం చేయగలం అనేది తెలుసుకుని దానికి కృషి చేసేవాళ్ళు. ఎంతసేపు నాకు ఏంటి, నేనేమి సంపాదించగలను, ఇప్పుడు ఈసారి నేను వస్తే ఇదిగో మనకి లైఫ్ సెట్ అయిపోతుంది, రెండేళ్లలో మనం ఇంత దండుకోవచ్చు అన్నట్టుగా ఎవ్వరూ అసలు అప్పట్లో ఉండేవాళ్ళు కాదు. ఫస్ట్ సార్వత్రిక ఎన్నికలు కదా, కాబట్టి మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి, పార్టీ ఏంటి అనేది ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఆర్ ఎవరి ఏ కులము, ఏ మతము, ఈ వెనకాల పేరు వెనకాల తోక ఏముంది, ఇవెవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమన్నా ఉండని, నిజాయితీగా ఉన్నాడా లేదా ఇది కావాల్సింది అన్నట్టు ఉండేవాళ్ళు. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒక్కసారి చక్రం తారుమారై అలాంటి ఎన్నికలు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుంది అని కదా. అత్యాసే బట్ ఆశించడంలో తప్పులేదు కదా. ఇంకా బోలెడు విశేషాలన్నీ చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Thank you. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకి ఇచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రాచీన విజ్ఞాన నిధి, ప్రాచీన భారతీయ విజ్ఞాన శాస్త్రజ్ఞుల గురించిన ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సంగతులన్నీ మీకోసం. కణాదుడు ప్రపంచంలో ప్రతి పదార్థం సూక్ష్మ కణాల మయమని 2800 సంవత్సరాల క్రితమే చెప్పిన భారతీయ శాస్త్రవేత్త కణాదుడు. ఇతని తర్వాతే డెమోక్రటీస్ అనే గ్రీకు శాస్త్రవేత్త ప్రతి వస్తువు సూక్ష్మ కణ సముదాయమని, అంతకంటే చిన్న కణాలుగా విభజించడం కుదరదని చెప్పాడు. అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ కాల్డ్ యాటమ్స్ అండ్ యాటమ్స్ ఆర్ ఇండివిజిబుల్. యాటమ్స్ని అణువులు అని కూడా అంటారన్నమాట. గ్రీకులో అటోమాస్ అంటే విభజించడానికి వీలు కానిది అని అర్థం. కణాదుడికి ఔలూక్య కాశ్యప అన్న పేర్లు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్ది వాడని ఆధునికులు అంగీకరించారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ జిల్లాలో పభోసా ప్రాంతంలోని ప్రభాసాలో కణాదుడు జీవించాడు. ఈయనది పావురం జీవితం అన్నారు కొందరు. అంటే రోడ్డు మీద పడి ఉన్న ధాన్యపు గింజలను ఏరుకుని తిని బతికాడని అర్థం. చిన్న చిన్న రేణువులు అంటే కణాలు అంటే ఆయనకి చాలా ప్రీతి. అందుకే వీటి మీద ఆధారపడే ఆయన జీవించాడు కనుక కణాదుడు అనిపించుకున్నాడు. ఈయనకి కణ, కణభుక్కర్ అంటే కణాలను తినేవాడని, కణభక్ష అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈయన సోమశర్మకు శిష్యుడు. కఠోపనిషత్తులో ప్రపంచ పరిణామానికి జడ పదార్థమే కారణమని ఉంది. దీనినే ప్రధాన అవ్యక్త తత్వానికి ఆధారంగా తీసుకుని మన వాళ్ళు వేరే మార్గంలో పయనించారు. కపిల కణాదుల భౌతిక సిద్ధాంతం, తర్వాత బౌద్ధం వచ్చింది. తర్వాత జైన మతం హేతువాదంతో వృద్ధి చెందింది. బౌద్ధ జైన శాస్త్రవేత్తలు కణాద కపిలులనే ఆధారంగా తీసుకున్నారు. డెమోక్రటీస్కు ముందే కణాదుడు జన్మించాడని వైశేషిక దర్శనంలోని అన్విక విశిష్టతలో ఉంది. వైశేషికంలో ఉన్న ఆధునిక శాస్త్రవేత్తే ఔలక్యుడు. ఈనాడు మనం చెప్పే శాస్త్రవేత్త, పరిశోధకుడు అనే పేర్లు చక్కగా ఆయనకే సరిపోతాయి. ఆయనే కణాదుడు. డెమోక్రటీస్కు 400 ఏళ్ల క్రితమే కణాదుడు పుట్టాడు. ఆధునిక అణు వైశేషిక సిద్ధాంతం నూతన అధ్యాయానికి దారితీసింది. అణుభక్షకుడు అని కణాదుడు పేరు పొందాడు. అణుస్ అన్న సంస్కృత పదమే ఆటమ్ అయింది ఇంగ్లీష్లో. సూదులను అయస్కాంతం ఆకర్షించడం, మొక్కలలో జలప్రసరణ జరగడం, ఈథర్ లేక అయస్కాంతంలో అణువుల ప్రసారం, ఇలా అన్ని రకాల వేడికి సూర్యుడు అగ్ని కారణమని వారు చెప్పారు. భూమి అణువులలో ఉండే ఆకర్షణ శక్తియే గురుత్వాకర్షణకు కారణం, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. అన్ని శక్తులకు ఉండే చలన స్వభావానికి మూల కారణం శక్తి వ్యయం లేక తిరిగి తిరిగి చలనాన్ని కొనసాగించడం. అణు విచ్ఛేదం ద్వారా విశ్వ ప్రళయం, ఉష్ణం, కాంతికిరణాలు అతి సూక్ష్మ కణాలుగా ప్రసరించడం వల్లనే కణాలు అనూహ్య వేగంతో అన్ని వైపులకు దూసుకుపోతాయి. దీన్నే విశ్వకిరణ సిద్ధాంతం అంటారు. దేశ కాలాల సాపేక్షత మొదలైన వాటికి కణాదుడు స్పష్టంగా చెప్పాడు. ఒకే గుణం కలిగిన అణువుల కలయిక వస్తువు ఉత్పత్తికి కారణమవుతుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో అటమ్స్ కంబైన్ టు ఫామ్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యూల్స్ అని చెప్పుకుంటాం. ఈ కలయిక 2 రకాలుగా జరుగుతుంది. అణువుల్లో అంతర్భాగంగా ఉన్న సహజ భౌతిక శక్తినే బహిర్గతమైన మానవాతీత శక్తి అన్నాడు కణాదుడు. ప్రపంచ సృష్టికి అణువులే కారణం. అణువులు గుండ్రంగా ఉంటాయి. అణువులు ఒకదాని నుండి ఒకటి వేరైనప్పుడు కానీ, కదలిక లేనప్పుడు కానీ ఏ పని జరగదు అన్నాడు కణాదుడు. అగోచర శక్తి వల్ల అణువులు కలిసి కణాలుగా మారి ప్రపంచ సృష్టికి కారణమవుతాయి. కణాలు ఏర్పడడానికి అందులోని అణువులే కారణం. అణువులు ఎప్పుడూ చేతనాస్థితిలో ఉంటాయని కణాదుడు ఊహించలేకపోయాడు. డెమోక్రటీస్ సిద్ధాంతాల కంటే కణాద సిద్ధాంతాలు భౌతికవాదాన్ని బాగా బలపరుస్తాయి. పరిమితి గల పదార్థం అనంత కోటి వస్తువులకు పదార్థం కాజాలదు అన్న వైశేషికం మాదిరిగా సాంఖ్యం అన్ని వస్తువులకు మూల పదార్థ అణువు అని నిర్ధారించింది. సూర్యకారణ సంబంధం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వాడు కణాదుడే, వైశేషిక సూత్ర రచయిత. ఇది 10 గ్రంథాల సంపుటి. ప్రతి గ్రంథంలో 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో అనేక సూత్రాలు ఉన్నాయి. ప్రతి గ్రంథంలో కనీసం 370 సూత్రాలుంటాయి. పరమాణువులతో ప్రపంచం ఏర్పడిందని, వాటిని మళ్లీ విభజించిన ఆ తర్వాత విభజించడం సాధ్యం కాదని కణాదుడు చెప్పాడు. అంటే ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఆ సూత్రాన్ని ఆయన 2800 సంవత్సరాల క్రితమే చెప్పాడనమాట. కణాద సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం 6 స్థితుల్లో ఉంటుంది. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ స్థితులు కణాదుడు ప్రతిపాదించాడు. కానీ ఇప్పుడు మనం మ్యాటర్ ఈజ్ ఇన్ 4 స్టేట్స్ అని చెప్పుకుంటున్నాం. సాలిడ్, లిక్విడ్, గ్యాషువస్ స్టేట్ అండ్ ద 4th వన్ ఇస్ ప్లాస్మా స్టేట్. కానీ కణాదుడు 6 స్థితులు ఉంటాయని చెప్పాడు. అంటే ఇంకా 2 స్థితుల్ని మనం కనుగొనవలసి ఉందన్నమాట. పదార్థాలు 9 అస్తిత్వాలను కలిగి ఉంటాయి. భూమిజాలం, అగ్ని, తేజ, వాయు, ఈథర్, కాలం, అంతరిక్షం, మనసు, ఆత్మ, ఇవన్నీ కణాదుడు ప్రతిపాదించాడు. కణాదుడు నిరీశ్వరవాది. చనిపోయే ముందైనా దేవుణ్ణి ప్రార్థించమని శిష్యులు కోరితే పీలవహ అని అన్నాడట. అంటే పరమాణువు, పరమాణువు అని. ఇలా పరమాణు తపస్సు చేస్తూ లోకానికి అణువుల గురించి విజ్ఞానాన్ని అందించాడు కణాదుడు. ఈయన భావనలో మనస్సు, ఆత్మ రెండూ కూడా ద్రవ్యాలే. ప్రతి ద్రవ్యం కూడా అణురూపంలోనే ఉంటుంది. స్పేస్ అండ్ టైమ్ అంటే కాలము శూన్యము రెండూ కూడా ద్రవ్యాలేనని ఐన్స్టీన్ కాలానికంటే ముందే కణాద మహర్షి చెప్పాడు. ఇటువంటి గొప్ప శాస్త్రవేత్త మన భారతదేశంలో పుట్టడం నిజంగా మన అదృష్టం. జై హింద్.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆర్ఎస్ గురించి చెప్తున్నాను. రుద్రరాజు సత్యనారాయణ, ఆయన పొలిటికల్ దాని గురించి కూడా చాలా చెప్పారు. హాస్టల్ మేనేజర్లు వాళ్ళు, తర్వాత హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఎట్లాంటి కష్టాలు పడుతున్నారు, కాలేజ్ లేదా స్కూల్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడాను ఏ అభివృద్ధి పనులు కావాలి వాటికి పెద్ద ఎత్తున ఆందోళన చేసేవాళ్ళంట. పైగా ఈయనతో కలిసి స్కూల్స్ కాలేజీల గోడల మీద కూడాను బొగ్గుతోటి రాసేవాళ్ళట, ఇదిగో మాకు ఇది కావాలి, ఇవి లేవు అని. దానికి తలొగ్గి వాళ్ళు అవి నెరవేర్చడానికి ఒప్పుకునేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఏవైతే కావాలో అవన్నీ కూడాను సమకూర్చుకునేవాళ్ళు. ఈ ఆర్ఎస్ అనే ఆయన, అంటే రుద్రరాజు సత్యనారాయణ గారు, ఆయన 1962లో నర్సాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారట. మొత్తం మీద ఆ 1962 ఎలక్షన్స్లో మొత్తం మీద ఖర్చు అయింది 10,000 రూపాయలు. ఇప్పుడు ఒక పార్టీకి ఓటేస్తే 10,000 రూపాయలు ఇస్తాము ఒక మనిషికి అనే స్టేజ్కి వచ్చారు. మొత్తం మీద 10,000 అంటే చూడండి, అసలు క్యాంపెయినింగ్ అనుకోండి, ఇంక ఏదైనా కానివ్వండి, నామినేషన్కి కానివ్వండి, డిపాజిట్ అన్నీ. ఆ తర్వాత 1962లో మరి 4,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు కదా. 1967లో సిపిఎం తరఫున పోటీ చేసి 5,000 ఓట్ల ఆధిక్యతతో ఆయన గెలిచారు. ఆ రోజుల్లో ఉన్న నిజాయితీ అసలు ఈ రోజుల్లో అస్సలు లేదు. అంత కుల మత ప్రాంత తర్వాత ఆర్థిక ఈ ప్రలోభాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికి అన్నిటికన్నా మించి మళ్ళీ రౌడీయిజం ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఆయన ఒక బుక్ రాశారు, రుద్రరాజు సత్యనారాయణ గారు, నా జీవిత పదం అని చెప్పి ఒకటి రాశారు. ఆ బుక్లో ఆయన అనుభవాలన్నీ కూడాను ఎంత చక్కగా వివరించారంటే, అంటే ఎట్లా అంటే ఒక పాలన ఎంత పారదర్శకంగా ఉండాలి, ఒక పాలన ఏ విధంగా మనకి మేలు చేకూర్చే విధంగా ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆయన రాశారు. ఇక ఫస్ట్ ఎన్నికల్లో అంటే 1951-52లో తన ఓటు హక్కును వినియోగించుకున్న శారదారావు గారు, ఆవిడ ఫస్ట్ టైము ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడి ఓటేశారంట. పెద్దంత ప్రచారం కూడా లేదుట అసలు అప్పుడు, మాకు ఓటేయండి మేము బాగా చేస్తాము అన్ని. ఎక్కువ మంది అసలు వచ్చి అడగడం కూడా ఏమీ లేదుట, లైన్లో నిలబడి ఓటేసి వచ్చేయడమే అంతే. ఇప్పుడు టీవీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నది, కానీ అప్పుడు ఏంటంటే చదువుకున్నా చదువు ఎక్కువ లేకపోయినా మీటింగులకు వెళ్ళి వాళ్ళు ఏం చేస్తామని చెప్తున్నారు అనేది వినేవాళ్ళుట. ఎందుకంటే ఎస్ క్వైట్ ఆబ్వియస్, అప్పట్లో మేమేం చేస్తాము అనే విషయాన్ని చెప్పేవాళ్ళు. ఇదిగో మీ వీధిలో వీధి దీపాలు లేవు కాబట్టి రాత్రిపూట ఎవరన్నా రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము మమ్మల్ని గెలిపించండి, మేము ఇక్కడ వీధి దీపాలు పెట్టిస్తాము, ఇదిగో మీ సందు చివర ఒక కుళాయి పెట్టిస్తాము, ఇదిగో ఇక్కడ ఒక బావి తవ్విస్తాము, లేకపోతే ఇదిగో ఈ పొలానికి ఇలాంటి నీళ్లు అవి రావడానికి ఒకవేళ వర్షాధారిత పంటలు కాకుండా మన ఊరి చివరి చెరువు నుంచి ఒక చిన్న పాయ లాంటిది ఇటు తీసుకొస్తాము, ఇట్లాంటివి ఏమన్నా, అంటే నేను నాట్ ఎగ్జాక్ట్ ది సేమ్ బట్ అట్లాంటివి ఏమన్నా ఉండుంటాయి. అంటే ఎవరైనా సరే సమాజానికి మేము ఏం చేయగలము అన్నదే చెప్పారు తప్ప ఒక వర్గమో లేకపోతే ఒక అదిగో వాళ్ళు అలాంటి వాళ్ళు మేము ఇలాంటి వాళ్ళం ఇలాంటివి ఎప్పుడూ అసలు చెప్పలేదుట. ఇప్పుడేంటి టీవీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేసరికి, పైగా టీవీ కూడా ఏంటి మీడియా అంత ట్రాన్స్పరెంట్గా లేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛానల్స్ ఉన్నాయి. సో ఆ ఛానల్ పెడితే వీళ్ళు ఇంతేలే ఆబ్వియస్లీ, ఆ ఛానల్ ఏంటి మరి ఆ పార్టీకి ప్రో కాబట్టి అలాగే చెప్తుంది, ఈ ఛానల్ ఏంటి మరి ఈ పార్టీకి కరపత్రం కాబట్టి ఇలాగే చెప్తుంది, ఇట్లా అనుకోవడమే తప్ప ఎవరూ ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్లే లేరు. అసలు అందరూ పార్టీల పక్షాన నిలబడ్డ వాళ్లే. కాబట్టి వాళ్ళు చేసే ప్రచారం ఏదైతే టీవీలో చేస్తున్నారో దానికి పైగా మనకి ఇప్పుడున్న ఈ టెక్నాలజీకి ఎవరి మాటలు, ఎవరి ఫోన్ ట్యాప్ అవుతున్నాయి, ఏం జరుగుతోంది, అసలు ఏమి అర్థం కాకుండా ఉంది. సో మరి దారుణాలు బయటికి వస్తున్నాయి. ఇలాంటి దారుణాలు చూశాక, విన్నాక ఎవరైనా సరే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు నన్ను అడిగితే టీవీ కట్టేసుకోవడం మంచిది ఈ వారం రోజులు, అంత భయంకరంగా ఉంది. ఇక మీటింగులకి వెళ్ళడం అంటే ఇదివరకు వాళ్ళు ఏం చెప్తారు కన్స్ట్రక్టివ్గా, ఇదిగో మేము ఇవి చేస్తామని చెప్తారు చెప్పేవాళ్ళు కాబట్టి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా ఏం చెప్తారు? వాళ్ళకు ఓటు వేయద్దు, మాకెయ్యండి, వాళ్ళు అంత అవినీతి చేశారు, వీళ్ళు ఇంత అవినీతి చేశారు, వాళ్ళు అన్ని వేస్ట్ మాటలు చెప్పారు తప్ప ఏం చేయలేదు, ఇగో వీళ్ళు ఇంత చేశారు, అన్నీ ఇవే తప్ప ఇదిగో వాళ్ళు ఇన్ని కోట్లు చేశారు, ఇదిగో వీళ్ళు అంతకన్నా ఇంకా రెండు ఎక్కువే చేశారు, వాళ్ళు మూడు ఎక్కువ చేశారు, వీళ్ళు ఐదు ఎక్కువ చేశారు, ఇహ ఇంతే, ఎవరైనా సరే నేను చెయ్యలేదు అనడం కాదు. ఓకే, మాకన్నా మీరు ఇంకా ఎక్కువ చేశారు, అసలు మీరు అది ఇది ఇంక ఇంతే అన్నమాట. ఈ బ్లేమ్ గేమ్స్ తప్ప సమాజానికి మనమేం చేయగలం, మన రాష్ట్రానికి మనమేం చేయగలం అనేది ఎవరు ఆలోచించట్లా. అట్లా ఆలోచించే విధంగా వాళ్ళు కనుక ఒకవేళ మాట్లాడితే జనాలు ఇలా కిరాయిగా నెలకి వారానికి ఇంత లేకపోతే రోజుకి ఇంత గంటకి ఇంత అని మాట్లాడుకుని రావక్కర్లేదు. నిజంగా ఒక మంచి లీడర్, ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మంచి లీడర్ ఉన్నాడు అంటే వస్తున్నాడు అని అంటే జనాలు ఎవరు అసలు డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు, ఎగేసుకుని వాళ్లే వస్తారు. అసలు ఫస్ట్ అరే ఇంత మంచి లీడర్ వస్తున్నాడు, తను ఏం మాట్లాడతాడో విందాము అని. మరి అసలు ఎక్కడ ఆ రోజులేవి? ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతి లోవర్ మిడిల్ క్లాస్ ఇంట్లో కూడా ఒక టీవీ ఉండడం వల్ల వాళ్ళు అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఎడ్యుకేట్ అవుతున్నారు. నాయకుల పట్ల ఇదివరకు జనాలకి ఒక గౌరవం ఉండేది, అండ్ జనాల పట్ల నాయకులకి అంతకి రెట్టింపు గౌరవం ఉండేది. సో ఒక సేవాభావంతో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు, ఆ సేవాభావంతో నాయకులు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నాయకుల పట్ల జనాలకి గౌరవం అంటే ఒక ఆశ లేకపోతే ఒక హోప్ లేదు, అలాగే జనాలంటే నాయకులకి ఒక ఇంట్రెస్ట్ లేదు ఏదైనా చేద్దాము అని. ఎంతసేపు రెండు కూడాను చాలా మెటీరియలిస్టిక్ రిలేషన్ అయిపోయింది. అండ్ ఇదే విషయం మీద జిత్మోహన్ మిత్ర కూడా చెప్పారు మొన్న మధ్య. 1955 ఆ ప్రాంతంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్, జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఓటర్లు ఎవరైనా సరే సిక్ అయితే రిక్షాలో తీసుకెళ్ళి ఓటు వేయించుకుని తీసుకొచ్చేవాళ్ళు. ఓన్లీ సిక్గా ఉన్న వాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా స్వచ్ఛందంగా నడిచెళ్ళి ఎంత దూరమైనా సరే ఓటేసి వచ్చేవాళ్ళు. చాలా హుందాగా జరిగేవి. ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు ముందొస్తారో అన్న భయం కొద్ది పొద్దున 6 మన ఇంటి ముందు ఒక జీపు ఉంటుంది, మీరు రండి మేము తీసుకెళ్తామని చెప్పి. ఏం వెళ్ళలేక లేదు, వాళ్లే వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ పార్టీకి దగ్గరుండి వేయించుకుని తీసుకెళ్ళేటట్టుగా తయారయ్యారు. మిగిలిన వాళ్ళు స్వచ్ఛందంగా నడిచెళ్ళి ఎంత దూరమైనా ఓటేసి వచ్చే ఆ రోజుల్లో మరి ఖచ్చితంగా హుందాగానే ఉంటాయి ఎన్నికలు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా అసలు, అంటే ఇప్పుడు సపోజ్ మన కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్యేగా ఒక 4 పార్టీల నుంచి నిలబడ్డారనుకోండి, నిలబడ్డ అభ్యర్థి అసలు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తాడు, గుణగణాలు ఏంటి, ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఇలా పరిగణించి ఆలోచించి నిక్కచ్చిగా ధర్మబద్ధంగా ఓటేసేవాళ్ళు తప్ప, అంటే ఏ కులము, ఏ మతము, ఏ ప్రాంతం వాడు, లేకపోతే ఎంత ఇస్తున్నాడు, ఇలాంటివి ఏవి అసలు పట్టించుకోరు. అప్పట్లో పట్టించుకునేవాళ్ళు కాదు, 1955 ఆ టైంలో వాళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అనేది కూడా కాదు, ముందు అభ్యర్థి ఎలాంటి వాడు, ఏం చదువుకున్నాడు, ఏం చేస్తానని చెప్తున్నాడు, ఒకవేళ అవన్నీ కనుక వీళ్ళు అనుకున్న అంటే వీళ్ళ ఊరికి కావాల్సినవి అయి ఉంటే ఎస్, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే వేసేసేవాళ్ళు. ఎందుకంటే మంచి నిజాయితీ పరుడు, మన ఊరి కోసం ఏమైనా చేస్తాడు, డబ్బులు తినేటటువంటి వ్యక్తిత్వం కాదు, అవినీతిని దరి చేరనివ్వడు, ఇలాంటి వాడికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది అనుకుని వేసేవాళ్ళు. ఇప్పుడు అసలు అంత అసలు ఎవరైనా సరే ముందు మనవాడా కాదా, లేకపోతే మన మనకేమన్నా ఇస్తున్నాడా లేదా, ఇంతే. కాబట్టి ఇప్పుడు జనాలు అంతే పాడైపోయారు, రాజకీయాలు అంతకన్నా ఎక్కువే పాడైనాయి. ఇది చెట్టు ముందా విత్తు ముందా సామెత అన్నమాట. వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి తీసుకుంటున్నాము అంటారా, లేదు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఇస్తామంటారా? దీనికి తోడు పార్టీల వాళ్ళే, మీరు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ మీరు వాడుకోండి, మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బులన్నీ తీసుకోండి, కానీ మాకు ఓటేయండి అని అంటున్నారంటే అసలు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయినాయి అన్నది ఇంకా దీనికన్నా పెద్ద ఉదాహరణ ఇంకేం అక్కర్లేదు. ప్రజలు కూడా అందుకనే మేము అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాం కానీ మాకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తాం అన్నట్టు తయారయ్యారు. అసలు ఎందుకు అంటే నోటు కేవలం ఒక పూట వరకే, ఓటు 5 ఏళ్ల వరకు. మరి ఆలోచించి వేయకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎవరు ఎంత మాట్లాడితే దానికే ప్రలోభానికి గురైపోయి వాళ్ళతో ఇంకా అట్లాగే మనము అదే ఫ్లోలో వెళ్ళిపోతే ఇంకా అర్థమేముంది ప్రజాస్వామ్యానికి? కాబట్టి జాగ్రత్తగా ఎన్నుకుందాం. రేపు మరిన్ని ఎలక్షన్కి సంబంధించిన విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారేవి చిత్రం కార్యక్రమం April 9, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mayan Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.